அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிசிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். ஓம் சர்வசைதன்ய ரூபாம் தாம் ஆத்யாம் வித்யாஞ்ச தீமஹி புத்திம் யா நஃ ப்ரசோதயாத். பரமபவித்திரமையின் வாரணாசி க்ஷேத்திரம்லோ ஜெகதம்பா கடாட்சம் பொந்தின சுதர்சனுடிக்கு காசிராஜபுத்திரிக சசிகலக்கு விவாகம் செய்யடானிக்கு விஸ்வேஸ்வரடி சன்னிதானம்லோ கல்யாண மண்டபான் தாத்காலிக மண்டபான் ஏற்பாடு சேசாடு காசிராஜு. ஆ காசீ க்ஷேத்திரம் எட்டுவண்டிது அண்டே ஜீவிதம்லோ ஏனாடு தீர்த்தயாத்திரலு சேசி எரகனி பரமபாபாத்முடு கூட ஒக்கே ஒக்கசாரி காசி வெள்ளாட்ட தாந்தோ வாடு ஜாதகமே மாறிப்போயிந்தன்னாரு. ஒகநாடு தீர்த்தோபயோகிகா நிசுண்டு ஔதலதரியுநபரகங்க ஆப்ருத்து பொயிராத நட்டி நிற்பேதையோ போகின் சுனைசெல்யமுலி நிமிதியு புஷ்கராட்சுல சந்தபோ நிவர்ஷவருண்டு தேகார்த்தமுனதால் சுத்தீயவோடி ஆயுத பிரபகாஞ்சி அலுகு பீருவூனு வாடி மும்மோமுல வேடியலுகு மலின வர்த்தனுடுனு சுதாலலித மூர்த்தி மில்ச்சி வத்தின்சு மதிலே நிமேத கொண்டு மௌனிவர்யுல சதிவின்சு மறி நீட பஞ்சமுகு வீட மேனோசரில்ச்சனேனி. ஒக்கடுன்னாடு ஏனாடு தீர்த்தயாத்திரலக்கு வெள்ளலேது. పొద్దున లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి నిద్రయ్యేదాకా తిండి ధన సంపాదన వ్యసనములు తప్ప మరొకటి ఎరగనివాడు. ఒక్కనాడు కూడా కనీసం ఏకాదశి వంటి పర్వదినాలలో పుష్కరాలలో కూడా నదీ స్నానం చేయలేదు. వాడికి ఒక రోజున ఒక యోగం పట్టి ఎవరో మహాత్ముడు పురాణం చెబుతూ ఉండగా ఒక్కసారి కాశీ పెడితే చాలు జీవితంలో తీర్థయాత్రలు చేయలేకపోయినా నువ్వు తరిస్తావు అని ఎవరో చెబుతుంటే విన్నాడు. వెళ్ళాడు కాశీ. కాశీలో స్నానం చేసేలోపే ప్రాణం పోయింది. కాశీకి అడగానే వాడు ఢామ్ అన్నాడు. ఇన్నాళ్ళు మహాపాపాలు చేసిన వాడు కూడా కాశీలో మరణించాడు. అలా చావగానే వాడి శిరస్సు మీద గంగ వచ్చి కూర్చుంది. గంగ ఎవరి నెత్తి మీద ఉంటుంది? శివుడి శిరస్సును ఉంటుంది. అంటే కాశీలో వాడు మరణించగానే శివుడిలో కలిసిపోయాడు. అంత దుర్మార్గుడు తీర్థయాత్రలు చేయనివాడు, ఏనాడు ఏ విధమైనటువంటి క్షేత్ర దర్శనం చేయనివాడు కూడా కాశీలో మరణించగానే శివుడిలో లీనమైపోయాడు. అది కాశీ యొక్క మహిమ అంటే. ఇంకా రెండవ పాదంలో ఏం చెప్పారు? మరొకడున్నాడు, ఎప్పుడు వాడింట్లో పొయ్యి వెలిగించలేదు. ఎందుకు పొయ్యి వెలిగించలేదంటే వాడు దరిద్రుడు, అసలు వాడికి ఇల్లే లేదు. ఇల్లు లేనివాడు ఇంక ఇంట్లో కుంపటేం వెలిగిస్తాడు, అన్నం ఏం వండుకుంటాడు? యావజ్జీవితము భిక్షాటనతో బతికాడు, ముష్టి ఎత్తుకు బతికాడు. అలా భిక్షతో బతికేటటువంటి వాడు ఒకడు కటిక దరిద్రుడు, పరమ దరిద్రుడు. కాశీక్షేత్రంలో శరీరం విడిచిపెట్టాడు. అలా శరీరం విడిచిపెట్టగానే ఆ క్షణం నుంచి అష్టైశ్వర్యాలు అనుభవించడం మొదలుపెట్టాట. అష్టైశ్వర్యాలు ఎవరి దగ్గర ఉంటాయి? శివుడి దగ్గర. అంటే ముష్టివాడు కూడా శివుడిలో కలిసిపోయి సాక్షాత్తు సాయుధ్యం అనే కైవల్యం పొందాడు. ఇది కాశీ మహిమ. ఇంకా మరొకడు ఉన్నాడు, వాడు వర్షవరుడు అన్నారు. వరుషుడు అన్నా నపుంసకుడు అన్నా ఒకటే అర్థం. పైగా నపుంసకుల్లో కల్లా చాలా గొప్ప నపుంసకుడు. నపుంసకులకి లీడర్ అన్నమాట. అసలు నపుంసకులందరికీ ఒక సామ్రాజ్యం ఉంటే ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి. అంతటి నపుంసకుడు ఒకడున్నాడు. వాడు స్త్రీని చూస్తే ఆవిడ దూరం పరిగెడతాడు. అటువంటి వాడు అనుకోకుండా కాశీ వెళ్ళి శరీరం విడిచిపెట్టాడు. ఇక ఆ క్షణం నుంచి వాడి శరీరంలో సగభాగంలో స్త్రీ కూర్చుంది. అంటే వాడు అర్ధనారీశ్వరుడు అయిపోయాడు. అర్ధనారీశ్వరుడి స్థాయికి ఒక నపుంసకుణ్ణి కాశీలో మరణము చెందడం వల్ల కాశీ తీసుకెళ్ళింది. ఇది కాశీ మహిమ. అక్కడ మరణిస్తే నపుంసకుడు అర్ధనారీశ్వరుడు అవుతున్నాడు, ముష్టివాడు అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నాడు, ఏనాడు తీర్థయాత్ర చేయని వాడు శిరస్సును గంగని ధరిస్తున్నాడు. ఇంకా నాలుగో పదంలో ఏం చెప్పారు? ఒకడున్నాడు, వాడు ఉట్టి పిరికాడు. ఆయుధము కనపడితే భయపడి వణికిపోతాడు. అటువంటి వాడు కాశికాక్షేత్రంలో మరణించగానే వాడి చేతిలో త్రిశూలం ధరించడం మొదలుపెట్టాట. చేతిలో త్రిశూలం ఎవరికి ఉంటుంది? శివుడికి. అంటే వాడు కూడా శివుడైపోయి త్రిశూలధారి అయిపోయాడు. పిరికివాణ్ణి త్రిశూలధారి అయిన శివునిగా మార్చే శక్తి కలిగిన దివ్యక్షేత్రం వారణాసి. ఇంకా తర్వాత పాదంలో చెప్పారు, ఒకడున్నాడు ఎప్పుడూ మలిన వస్త్రాలు ధరిస్తాడు. వాడిని చూస్తే చాలు అశుచికి పరాకాష్ట, శుద్ధి లేదు. ఎప్పుడు పళ్ళు తవ్వుకోడు, కుళ్ళిపోయిన బట్టలు కట్టుకుంటాడు. వాడి శరీరం జుగుప్సాకరంగా ఉంటుంది. ఇటువంటి దుమ్ము కొట్టుకుపోయిన, మట్టి కొట్టుకుపోయిన, చెమట కంపుతో ఉండే ఒక వ్యక్తి కాశీలో మరణించాడు. ఇంకా ఆ రోజు నుంచి తెల్లగా మెరిసిపోవటం మొదలుపెట్టాడు. మహాకాంతి స్వరూపుడి, తెల్లగా చంద్రుణ్ణి కూడా నెత్తి మీద పెట్టుకుని మెరిసిపోవడం మొదలెట్టాడు. తెల్లగా ఉండేవాడు ఎవడు? అమృత స్వరూపుడు ఎవడు? నెత్తి మీద చంద్రుడు పెట్టుకునేది ఎవరు అంటే శివుడు. మలినవర్తనుణ్ణి, మురికి కొట్టువాణ్ణి, సుందరాకారుడిగా మార్చే శక్తి కాశీలో ఉన్నది. కాశీలో మరణిస్తే వాడు శివుడు అవుతాడు. ఇంకా చెట్ట చివరిగా ఏం చెప్పారు? ఒకడికి బుర్ర ఉండదు, ఎంత చెప్పినా వాడికి ఎక్కదు. పదే పదే రామ రామ అనిపిస్తే 11వ సారి ఇందాక మీరేం చెప్పారండి అంటాట. అంత బుర్ర లేనివాడు, జ్ఞాపక శక్తి లేనివాడు, మూఢుడు, తెలివి తక్కువ వాడు. వాణ్ణి తెనాలి రామకృష్ణుడి పద్యంలో మతి లేని మేధకుడు అన్నాడు. వాడికి మతి లేదు, వాడి బుర్రలో గుజ్జు లేదు. బుర్రలో కొంతమందికి గుజ్జు ఉండదు మాంసం, అందుకని వాడికి బుర్రలో గుజ్జు లేదండి అనేవారు పూర్వం. అటువంటి వాడిని మేధకుడు అంటారు. అటువంటి మేధకుడు ఒకడు బుర్ర తక్కువవాడు కాశీలో మరణించాడు. అలా మరణించగానే ఓ మర్రి చెట్టు కింద కూర్చుని మునీశ్వరులకి పాఠం చెప్పడం మొదలెట్టాట. మర్రి చెట్టు కింద కూర్చుని మహానుభావులైన పండితులకి మునీశ్వరులకు పాఠం చెప్పేవాడు ఎవడు? మేధా దక్షిణామూర్తి. అంటే వాడు ఏకంగా దక్షిణామూర్తి అయిపోయాడు కాశీలో మరణించటం వల్ల. ఇది కాశీ క్షేత్ర ప్రభావము. కాశీలో మరణిస్తే ఎటువంటి వాడికైనా శుభం కలుగుతుంది అని పాండురంగ మహాత్మ్యంలో మహాత్ముడు తెనాలి రామకృష్ణుడు రాశాడు. అటువంటి క్షేత్రంలో ఈరోజు సుదర్శనుడికి శశికళకి పెళ్లి చేస్తున్నాడు రాజుగారు. చాలా వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి జరుగుతుండగా మంగళసూత్రము, తలబురాలు, వాళ్ళకు కావలసిన దండలు ఇవన్నీ ఆకాశం నుంచి కిందకి దిగొచ్చాయి. అంటే జగదంబ స్వయముగా ఆ పెళ్లికి కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది. భగవత్ కృపతో కళ్యాణం చేసుకునే వాళ్ళకి కళ్యాణానికి కావలసినవన్నీ సమకూరతాయటండి, సమయానికి అలా వస్తాయట. నిజానికి కాశీక్షేత్రంలో ఆనాటి వరకు విశ్వేశ్వరుడి సన్నిధానంలో మండపం వేసి పెళ్లి చేయటం అనే ప్రక్రియ లేదు. కానీ మొదటిసారిగా రాజుగారి కోసం ఆ పని చేశారు. చేయగానే అమ్మ వచ్చి దండలు పంపింది, మంగళసూత్రం పంపింది. అంటే ఆ కళ్యాణం మొత్తం జగదంబ యొక్క కరుణతో జరుగుతుందని అర్థం. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని పనులు చేయరు. ఇప్పుడు ఈ మండపం ఉందనుకోండి, ఇందులో పురాణాలు తప్ప ఏం జరగవు. ఇంకో కార్యక్రమానికి ఎవరు ఇచ్చారు అంటే అది ఆ విశ్వేశ్వరుడి ఆజ్ఞ. ఎక్కడో నోటికి కొట్టి ఒక యోగి వస్తాడు, వాడికి మాత్రమే అక్కడ ఆ భాగ్యం దక్కుతుంది. అలాగే విశ్వేశ్వరుడి సన్నిధానంలో అమ్మ అనుగ్రహంతో ఇద్దరికీ కళ్యాణం జరిగింది. కళ్యాణం జరిగిన వెంటనే రాజుగారు ఒక దూతని వెంట పెట్టుకుని యుధాజిత్తు మొదలైన రాజులందరినీ సమావేశపరిచి, మహారాజులారా, నా చేతిలో ఏమీ లేకుండా అయిపోయింది, నా కూతురు ఏం చెప్పినా విన్నది, కనీసం స్వయంవరంలో నీకు తోచిన వాడిని వరించు నా అమ్మ అని చెప్పినా వినిపించుకోలేదు. వినిపించుకోకుండా నేను సుదర్శన ఉండి తప్ప మరెవరిని ప్రేమించను, వాడినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నాక ఇంకా స్వయంవరం ఏమిటి, ఇతర పురుషుల్ని చూడను అని భీష్మించుకుంది. కూతురు మాట కాదని నేను అనలేదు, ఒక్కతే ఒక్క కూతురు, ఒక్క కూతురు యొక్క కోరిక తెరచలేకపోతే ఇంకా నా రాజ్యం ఎందుకు, ఈ భక్తి ఎందుకు, ఈ తత్పరత ఎందుకు. అందుకే నేను కూతురి మాట మన్నించి రాత్రికి రాత్రి పెళ్లి చేశాను. ఇది బ్రాహ్మీ ముహూర్తం, మీరందరూ వచ్చి రెండు అక్షతలు వేసి రేపు పగటిపూట మేమిచ్చే విందు భోజనం తిని పండి. మన వాళ్ళు పెళ్లి శుభ్రేఖలు వేసేవరకు పూర్వం ఏమని మదర్పిత చందన తంబూలాది సత్కారములు స్వీకరించి వెళ్ళవలసిందని. అక్కడ మత్ అర్పిత, మత్ అంటే నా చేత అర్పిత ఇవ్వబడిన చందన గంధము తాంబూలము ఇవన్నీ స్వీకరించి వెళ్ళండి అని దానికి అర్థం అనమాట. ఇంటికి వచ్చిన వాడికి తప్పక భోజనానికి ముందు గంధం పూయాలి. రాగానే గంధము పూయరుగా అని పాటలు పాడి వాళ్ళంతా గంధం పూసేవారు. గంధం పూయకుండా రాగానే భోజనం పెట్టకూడదు. ఆ తర్వాత ఏం చేయాలి, తాంబూలం చేతికి ఇవ్వాలి. తాంబూలం ఇస్తే ఇక నాయన నీకు భోజనం చేయడానికి అర్హత వచ్చింది అని అర్థం అనమాట. ఇప్పుడు అసలు అంత టైం ఎక్కడ గడిసింది, అక్కడే గుమ్మం దగ్గర ఏవో మిషన్లు పెడతారు, ఆ మిషన్ గిర్రం తిరుగుతుంది, అందులోంచి నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు కళ్ళల్లో పడితే కన్నీళ్ళు వస్తాయి, నోట్లో కడితే పళ్ళు ఊడిపోతాయి, ఇలా ఏవో సెంట్లు కొట్టేస్తున్నారు. ఈ వచ్చేవాళ్ళకు కూడా టైం ఉండదు. రాగానే ఈ దూరం నుంచే వధూవధువుల మీద డామ్మ నక్షత్రాలు విసిరేసి ఆ దెబ్బకి ఆ వధూవరుల తలకాయలో లేకపోతే వాళ్ళకి అడ్డంగా ఉన్న పురోహితుల తలకాయలో పగిలిపోవాలి. ఆపై పాపం లోపలికి వెళ్ళిపోయి భోజనాల మీద పడిపోతారు. ఆ లోపల జనాలంతా ఎలా ఉంటున్నారంటే, ఈ మధ్యకాలంలో కళ్యాణ మండపాల్లో బారులు తీరి భోజనానికి నిలబడ్డాం. ఒకడెవడన్నా అన్నం తింటుంటే వాడి వెనకాతలు ఒక నిలబడి, వాడి వెనకాతలు ఇంకోడు, ముగ్గురు నలుగురు నిలబడితే ఈ కూర్చుని వాడు ఏమన్నా తింటాడు చెప్పండి. అందుకని వీళ్ళు కూడా నా వెనకాతలు నిలబడ్డవరా, నేను లేచిపోతున్నాను లే అని రెండు ముక్కలు తిని లేచి వెళ్ళిపోతున్నాడు. కొంతమంది ఉంటారు స్ట్రాంగ్ పర్సన్స్. ఒక ఆయన మాత్రం ముందే చెప్పాట, అయ్యా నేను మినిమం గంట తింటాను, నా వెనకాతలు అంటే మీకు తంట, ఎప్పట్లో ఈ సీటు ఖాళీ అవ్వదు, ఇంకో సీటు చూసుకోండి అన్నాడు. అలా మొహమాటం లేకుండా చెప్తే పర్వాలేదు కానీ, లేకపోతే ఈ వెనకాతలు కూర్చున్నాడు ఇది ఎప్పుడు తింటాడరా ఎప్పుడు లేస్తాడరా అని కూర్చుంటే చూస్తూ చూస్తూ ఈ దిష్టి కళ్ళు వాడిని చూస్తూ ఏం తింటారు మీరు మాత్రం, సిగ్గు లేకపోతే పర్వాలేదు. మొత్తం మీద ఈ గందరగోళాలు లేని పవిత్ర కాలం కనుక అన్నీ సక్రమంగా జరిగేవి పూర్వం. అందుకే సుబాహుడు నేనిచ్చే గంధం తాంబూలం వస్త్రాలు భోజనాలు స్వీకరించి వెళ్ళండగానే యుధాజిత్తు పళ్ళు పట్టపట్ట కొరికి స్వయంవరానికి అని పిలిచి విందు భోజనానికి కూడా రమ్మంటావా, నీకు సిగ్గు లేకపోతే మాకు సిగ్గు లేదా, నీ సంగతి చూస్తానన్నట. అప్పుడు కేరళ రాజు మాత్రం ఇది అన్యాయం, ఆయన ఏదో ఆయన కూతురు పెళ్లి చేసుకున్నాడు, స్వయంవరానికి పిలిచాక వాళ్ళ అమ్మాయి ముందే స్వయంగా వరుణ్ణి ఎన్నుకున్నది. అమ్మాయిలకి తనకు కావలసిన భర్తని ఎన్నుకునే అధికారం శాస్త్రం ఇచ్చింది. కన్యామణి యొక్క స్వేచ్ఛ గొప్పది. అమ్మాయికి ఇష్టం లేకుండా మనం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఎలాగో వచ్చాం, రాజుగారు మంచి భోజనం పెడతాడు, అద్భుతమైన విందు భోజనం చేసి పెడదాం, ఇష్టమైతే విందు స్వీకరించండి లేదా ఎవరిదాన్ని వాళ్ళు పొండన్నాడే. ఇలా ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉండగా సుబాహుడికి మాత్రం ఎందుకో యుధాజిత్తు వైఖరి అనుమానమే కలిగించింది. వెంటనే పరుగు పరుగున అల్లుడి దగ్గరికి వచ్చి అల్లుడిని అల్లుడి యొక్క తల్లి మనోరమని పిలిచి, మీకు నేను ఇవ్వాల్సిన కట్నాలు ఇస్తున్నాను, కానీ నాకెందుకు అనుమానంగా ఉంది, యుధాజిత్తు మన మీదకి దాడికి వచ్చి నిన్ను సంహరించి ఈ అమ్మాయిని ఎత్తుకుపోవటానికి ప్రణాళిక వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. వాడి వైఖరి అలాంటిది, వాడు క్రూరుడు. తన మనవడికి శశికళను ఇవ్వాలి అని వాడు కోరిక, అందుకని నిన్ను చంపి అమ్మాయిని ఎత్తుకుపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు కాశీలో ఉన్నా ప్రమాదమే, అలాగని ప్రయాణమైనా ప్రమాదమే, ఎందుకైనా మంచిది రహస్య మార్గంలో భరద్వాజుడు ఆశ్రమానికి వెళ్ళిపోతే మంచిదేమో. కొన్ని సమయాలలో ఋషుల ఆశ్రమాల్లో ఉండడమే సుఖం కలిగిస్తుంది. ఇంతకాలం భరద్వాజుడి దగ్గర ఉండబట్టేగా నిన్ను యుధాజిత్తు ఏమీ చేయలేకపోయాడు. భరద్వాజుడు తపశ్శక్తి కలిగిన వాడు. నీవు గనక ఈ సమయంలో నీ భార్యని వెంట పెట్టుకుని రహస్య మార్గంలో అరణ్యానికి వెళ్ళి భరద్వాజుడు ఆశ్రమంలో ఉంటే సుఖంగా ఉంటావు. అక్కడున్నంతకాలం యుధాజిత్తు నిన్ను ఏమీ చేయలేడు. యుధాజిత్తు యొక్క ప్రయత్నములు వృధా అయిపోతాయి. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపో అనగానే, అలాగే మామగారు మీరు చెప్పినట్టే గురువుల దగ్గరికి వెళ్ళడం మంచిదే అని సుదర్శనుడు భార్యని వెంట పెట్టుకుని ఒక రథం ఎక్కి వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ మామగారికి లోపల కొంత బెంగొచ్చింది. ఈ కుర్రవాడు ఏదో ఒక రథం, ఓ ధనుస్సు, కొన్ని బాణాలు మాత్రమే ఉన్నవాడు. ఇతనికి బలం లేదు. తీరా ఈతడు భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళేలోపు దారిలో చుట్టుముట్టి శత్రువులైన రాజులంతా సంహరించవచ్చేమో. అలాంటప్పుడు అల్లుడికి సాయంగా ఉండడం అవసరం. ఇంత సైన్యం, ఇంత బలగముండి అల్లుణ్ణి రక్షించుకోలేనని అనుకుని, నాయన ఎందుకైనా మంచిదని నా మనస్సు నీ వెంట వెళ్ళమని చెబుతున్నది. నువ్వు భరద్వాజాశ్రమానికి వెళ్ళేదాకా నీకు తోడుగా నేను వస్తాను. నేను, నా సైనికులు నీకు విన్నంటి కాపలా కాస్తూ భరద్వాజాశ్రమంలో నిన్ను దేబెట్టి వెనక్కి వస్తాం. ఇక్కడ కాశీనగర భద్రత గురించి నాకేం బెంగలేదు. ఎందుకంటే కాశీనగరాన్ని ఎవడన్నా ధ్వంసం చేయాలనుకుంటే విశ్వేశ్వరుడు వాడి సంగతి చూసుకుంటాడు. నిన్ను మాత్రం రక్షించే బాధ్యత నాది, నడు అన్నట. అప్పటికీ అన్నాడు సుదర్శనుడు, మహారాజా మీరేం భయపడవలసిన అవసరం లేదు. సర్వకాలాలలో నన్ను అమ్మ రక్షిస్తుంది. అమ్మ మంత్రం నాకు రక్షణ. మీరు నిశ్చింతగా నగరంలో ఉండండి, మా దంపతులు వెళ్ళిపోతామన్నా. అల్లుడు అల్లుడే కదా, అల్లుడి మీద మామగారికి ఆ మాత్రం ప్రేమ ఉంటుందన్నట్టు. పూర్వకాలంలో మామలకు అల్లుడి మీద ప్రేమ, అల్లుడికి మామగారి మీద భక్తి అని ఉండేవి. ఆస్తుల కోసం కొట్టుకునేవారు కాదు. అందుకని నేను నీతో వస్తానని బయలుదేరాడు ఆయన. సుదర్శనో వృతస్తత్ర చచాలపతి నిర్భయ, నిర్భయముగా మామగారిచ్చిన కొన్ని కానుకలు మాత్రం కాదనకుండా స్వీకరించాలి గనక. మామగారు తండ్రి లాంటి వాడు కదండి. ప్రేమతో అల్లుడు ఈ కంకణం స్వీకరించు, ఈ గండపెండేరం స్వీకరించు, ఈ బట్టలు తీసుకో, నీకు ఫ్లైట్ టిక్కెట్ ఇస్తే తీసుకో, లేకపోతే నీకు ఏదో రథం టిక్కెట్ ఇస్తే తీసుకో అన్నప్పుడు తీసుకోవాలట. కాదనకూడదట, అడిగి పీడించకూడదు, ఇస్తే కాదనకూడదు. తండ్రితో సమానుడైన మామగారి మాట మన్నించి ఆయన ఇచ్చిన కానుకలు స్వీకరించాడు. నిర్భయముగా భార్యాసమేతముగా తల్లితో పాటు అమ్మవారు ఇచ్చిన దివ్య రథం ఎక్కాడు. రథం చుట్టూ ప్రదక్షిణ చేసి రథం ఎక్కాడు. ఆ తర్వాత బయలుదేరబోతుండగా సుబాహుడు కూడా కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని ఆయనకి సాయంగా వెళ్ళాడు. సుబాహుడు ఒక రథం ఎక్కాడు, ఆయన మంత్రి ఒక రథం ఎక్కాడు. తక్కిన వీరులు కూడా ఏనుగులు, గుర్రాలు, రథాలు ఎక్కారు. సైనికులందరినీ వెంట పెట్టుకుని కాశీరాజు గారు అల్లుడితో పాటు భరద్వాజ ఆశ్రమానికి బయలుదేరాడు. నగరం దాటారు. దాటారో లేదో భయంకరమైన శబ్దం చేసుకుంటున్నటువంటి గుర్రాలు, రథాలు రావడం మొదలెట్టాయి. అంటే రథాలు వస్తూ ఉంటే ఆ రథాల చక్రాల శబ్దంతో భూమి గజగజ మడిగిపోయింది. వేగముగా రథాలు తోలుకుంటూ కొందరు వచ్చారన్నమాట అక్కడికి. వేగంగా రథాలు నడిచినప్పుడు భూమి కంపించిందిట. దాంతోపాటు గుర్రాల గిట్టల శబ్దాలు వినబడ్డాయి. అనగా అశ్వముల మీద ఎక్కిన సైనికులు కూడా వచ్చారు, ఏనుగుల మీద ఎక్కిన సైనికులు వచ్చారు, కాలినడకలు వచ్చిన సైనికులు వచ్చారు. ఈ మొత్తం నాలుగు రకాల సైనికులకి చతురంగ బలములు అని పేరు. అవి ఎలాంటివి? రథ, గజ, తురగ, పదాతి దళములు అంటారు. రథాల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళంతా రథ సైనికులు, ఏనుగుల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళంతా గజ సైనికులు, కాలినడకన వచ్చేటటువంటి వాళ్ళంతా పదాతి దళము, గుర్రముల మీద ఎక్కి యుద్ధానికి వెళ్ళే వాళ్ళని అశ్వ సైనికులు అంటారు. అందుకని రథ, గజ, తురగ అంటే గుర్రములు, పదాతి కాలినడకన వెళ్ళి యుద్ధం చేసేవాడు. ఈ చతురంగ సైనికులతో పాటు యుధాజిత్ వచ్చాట. వాడు ఒక్కడే రావడం కాదు, తన సైన్యంతో పాటుగా ఈ స్వయంవరానికి వచ్చిన చాలామంది రాజులందరినీ రెచ్చగొట్టి వాళ్ళను కూడా కలుపుకున్నాడు. మనం ఎక్కడెక్కడి నుంచో స్వయంవరానికి వస్తే మహారాజులమైన మనల్నందరినీ అవమానపరిచి ఈ కాశీరాజు, ఆయన కూతురు చాలా ద్రోహం చేశారు మనకి. ఎక్కడో అడవిలో ఉండే మునులలో మునిగా బతికేటటువంటి వాడికి రాత్రికి రాత్రి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు ఈ సుబాహుడు. వీడు ద్రోహి, వీడు కూతురు మోసగత్తే, కాబట్టి వీళ్ళని సర్వనాశనం చేద్దాం. అడవుల్లో తిరిగేవాళ్ళు కూడా మనతో పాటు పోటీ పడితే రేపు పొద్దున మన రాజుల పరువు ఉంటుందా అని వాళ్ళని ఎన్నో రకాలుగా నచ్చ చెప్పి ప్రలోభ పెట్టి ఆ రాజుల సైనికులతో పాటు వచ్చి యుధాజిత్తు యుద్ధరంగంలో చేరాడు. మరికొద్దిసేపట్లో భరద్వాజాశ్రమానికి కాశీనగరం నుంచి వెళ్ళబోతున్న సుదర్శనుడిని చుట్టుముట్టేశారు వాళ్ళు. నేను అనుకున్నంత అయ్యింది, ఈ యుధాజిత్తు దారి కాసి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తాడని నాకు తెలుసు, చూసేవాళ్ళుడు, అందుకే నేను నా సైనికులతో నీకు సాయం వచ్చాను. కానీ మన సైనికులు ఎంతో మహాయితో ఒక అక్షౌహిణి సైన్యం అంది. ఈ వచ్చిన సైన్యం 18 అక్షౌహిణీల సైన్యం, యుధాజిత్తు సైన్యమే 7 అక్షౌహిణీలు ఉందిట. ఇది కాక వచ్చిన రాజుల సైనికుల యొక్క బలం 11, వెరసి 18 అక్షౌహిణీల సైన్యం మన మీదకి వచ్చింది. ఒక్క అక్షౌహిణి సైన్యంతో ఇంతమందిని ఎలా ఎదిరిస్తాం? పైగా యుధాజిత్తు స్వతసిద్ధంగా బలవంతుడు, వాడి మనవడు వీరుడే, వీళ్ళతో ఎలా యుద్ధం చేస్తాము అని నెత్తినోరు ముట్టుకున్నాడు ఆయన. అప్పుడు సుదర్శనుడు, మామా నీవు ధీమాగా ఉండు, నీవేమి భయపడవలసిన అవసరం లేదు, అసలు మనం యుద్ధమే చేయక్కర్లా, యుద్ధం చేయకుండానే మనకి విజయం తెచ్చిపెట్టే ఒక శక్తి నా దగ్గర ఉంది అని భక్తితో క్లీం క్లీం అని అమ్మవారి బీజాన్ని జపించాడు. అలా జపిస్తూ ఉండగా యుధాజిత్తు, వెళ్ళండి, ఈ కాశీరాజు సైనికుల మీద పడండి, కాశీరాజుని వాడి అల్లుణ్ణి అందరినీ చంపేయండి, ఆ రథంలో ఉన్న అమ్మాయిని మాత్రం విడిచిపెట్టండి, ఆ అమ్మాయి నా కోడలవ్వాలన్నట్ట, నా మనవడిని పెళ్లి చేసుకోవాలి అన్నాడో లేదో. హఠాత్తుగా ప్రాదుర్భూవ సహసా దేవీ సింహో పరిస్థిత, యుద్ధరంగంలో ఒక పెద్ద సింహం ప్రత్యక్షమయ్యింది. మహాకాంతివంతమైన మగసింహం అది. ఆ సింహం జూలు చూస్తేనే ఎవడన్నా గుండెలు బేజారెత్తి మరణిస్తాడు. సింహాన్ని చూస్తే చవక్కర్లా, సింహం జూలు చూస్తేనే గుండె ఆగిపోతుందిట, అంత జూలుతో ఉంది. దాని కోరలు, దాని కాలిగోళ్ళు, దాని తోక చూస్తే ఏకంగా 1,000,000 లోకములన్నీ కలిసి ఒక సింహం రూపం ధరించినట్టుగా ఉంది. అంత పెద్ద సింహం మీద మధ్యలో కూర్చుని మహాసౌందర్య స్వరూపిణి భువనేశ్వరి జగన్మాత ప్రత్యక్షమయ్యింది. నానాయుధరారమ్య వరాభరణ భూషిత దివ్యాంబర పరిధాన మందారస్రక్సు సంయుత. అమ్మ ఎలా ఉంది ఇప్పుడు? 18 చేతులు ధరించింది. అన్ని చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, ధనుస్సు, బాణాలు, ఖడ్గం, శంఖం, చక్రం, గద, పద్మం, అంకుశం, ఇలాంటి అనేక ఆయుధములు 18 చేతుల్లో ధరించింది. రకరకాల ఆభరణాలు ధరించింది, దివ్య వస్త్రం కట్టుకున్నది, మందార పుష్పాల మాల మెడలో వేసుకున్నది. అది చూడగానే యుద్ధానికి వచ్చిన రాజులు తెల్లబోయారు. ఎవరేమి సింహం మీద ఎక్కి మరీ యుద్ధానికి వచ్చింది? సింహాలను చూశాం కానీ ఇదేమి సింహం అండి బాబు? కోటి సింహాలు కలిస్తే ఈ ఒక్క సింహంలో ఉంది. ఆ సింహం నోట్లో తలబెడితే చాలు, ఇక జీవితంలో మనం వేరే చోటికి వెళ్ళక్కర్లేదు, పద్మాకర్ గారి పురాణం వినే అవకాశం ఏముండదు మనకి. అంత భీకరాకారంగా ఉన్న ఈ సింహం మీద ఎక్కి వచ్చిన ఈవిడెవరు? ఏమిటి అసలు? ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఎవరికి సాయం చేయడానికి వచ్చింది అని ఎవరి దారిన వాళ్ళు భయంతో విస్మయంతో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో సుదర్శనుడు మామగారికి ఎస్తిరిగాడు. చూశారా కాశీ మహారాజా, మనము యుద్ధము చెయ్యని అవసరము లేకుండానే విజయము చేకూర్చి పెట్టడానికి ఈ విజయదుర్గ ఆవిర్భవించింది. ఈ తల్లి నా చిన్నప్పుడు నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు దర్శనమిచ్చింది. నా 8వ ఏట అమ్మవారి బీజం క్లీం అనే బీజం ఒకటి నాకు వచ్చింది. ఆ బీజం జపించినప్పటి నుంచి ఈ అమ్మ నాకు అండగా ఉంది. అమ్మ అండ ఉంది కాబట్టే నేను నిర్భయంగా మీ నగరానికి వచ్చాను. ఎవరూ లేకుండా నేను మాత్రం రాగలనా ధైర్యంతో మీ నగరానికి ధైర్యంగా వచ్చానంటే నా ధైర్యమునకు మూల కారణం ఈ జగదంబ యొక్క అనుగ్రహం. అండ తల్లి అండగా ఉండగా మనం ఎక్కడో ఉన్నా ప్రమాదం లేదు, ఇక ఆ తల్లి రక్షిస్తుంది అనగానే సుబాహుడు అల్లుడితో కలిసి ఆ తల్లికి భక్తితో నమస్కరించాడు. అప్పుడు అమ్మవారి సింహం ఒక పెద్ద గర్జన చేసింది. ఈ సింహగర్జనకే కొంతమంది శత్రు సైనికుల యొక్క గుండెలు పగిలి చచ్చిపోయారు, హార్ట్ అటాక్తో చచ్చిపోయారు. సింహం అరిస్తేనే చచ్చిన వాళ్ళు ఇంక యుద్ధం ఏం చేస్తారు? ఇక ఆ తర్వాత సుదర్శనుడు చూస్తూ ఉండగా అమ్మవారు యుద్ధం మొదలుపెట్టింది. ఒరే మీరు అలాగా చూస్తూ ఉండండి, వీళ్ళ సంగతి రేపు చూస్తానండి, వీళ్ళతో యుద్ధం మీరు చేయక్కర్లేదు, ఎవరూ చేయక్కర్లేదు, నేను కూడా ఎక్కువసేపు యుద్ధం చేయక్కర్లేదు, ఏదో కాసేపు లీలగా నటిస్తాను, మీరు మాత్రం నా జపం చేసుకోండి అని అమ్మ యుద్ధం మొదలుపెట్టిందిట. ఈ అమ్మ ఎప్పుడైతే యుద్ధం మొదలుపెట్టిందో అప్పుడే శత్రు సైనికులు పారిపోవడం మొదలెట్టారు. కొంతమంది రాజులు అన్నారు, బతికుంటే బచ్చలాకు తినచ్చండి, చక్కగా పురాణం అయిపోయాక పద్మాగరు గారు పురాణం అయ్యాక క్యూలో నిలబడితే పులిహార పెడతారు, ప్రసాదాలు పెడతారు. ఆ ప్రసాదం తింటే ఎంతో రుచిగా ఉంటుంది, కడుపు నిండుతుంది. అది తిని బతక్క అనవసరంగా యుద్ధం చేసి చావడం ఎందుకు? చచ్చాక పిండం పెట్టేవాడు కూడా ఉండడు, ఇక్కడైతే బాగుంటుంది అని ఎవరి దాని వాళ్ళు పారిపోతుంటే యుధాజిత్తు పకపకానవి, మన మహారాజులంతా ఎంత పిరికి వాళ్ళు అనుకోలేదు, ఒక కొంచెం పెద్దగా ఉన్న సింహం మీదకి ఒక ఆడది 18 చేతులతో ప్రత్యక్షమైతే ఆ మాత్రానికే పారిపోతామా? స్త్రీలకి భీతిల్లే మీరు భవిష్యత్తులో గాజులు వేసుకుని చీరలు కట్టుకుని పూజలు చేసుకోండి పండంతే. మీకు ఏమన్నా బుర్రందా? ఒక స్త్రీ అందున ఒక్కత్తి, మహా అయితే 18 చేతులు మాత్రం ఉన్నాయి, ఆ మాత్రానికి భయపడతామా? మీరంతా నాకు సాయంగా ఉండండి, ఈ స్త్రీతో యుద్ధం చేసి నేను దీన్ని సంహరిస్తాను. ఈమె తవ్వగానే ఈ సుదర్శనుడి సైనికులంతా వాళ్ళంతటా వాళ్లే చచ్చిపోతారు, కాబట్టి భయపడకండి, మహావీరులం పరాక్రమవంతులం అని ధైర్యం చెప్పి యుద్ధం మొదలెట్టాడు. పట్టుమని 10 నిమిషాలు యుద్ధం జరిగిందో లేదో, ఇక తర్వాత యుద్ధం లేదు ఏమీ లేదు. వరుసగా కొన్ని బాణాలు అమ్మవారి యొక్క ధనుస్సు నుంచి వచ్చాయి. ఆ బాణముల దెబ్బకి యుధాజిత్తు సైనికుల్లో చాలామంది పీనుగు పెంటలైపోయారు. అమ్మ 2 బాణాలతోటి వాళ్ళ చేతులు నరికేసింది, యుధాజిత్తు యొక్క చేతులు, శత్రుజిత్తు యొక్క చేతులు. మరో 2 బాణాలతో వాళ్ళ కాళ్ళు నరికింది, మరో 2 బాణాలతో వాళ్ళ తలకాయలు నరికేసింది. ఇద్దరు తలకాయలు తెగి నేల మీద దొల్లుకుంటూ వెళ్ళిపోయి తాటిపళ్ళు ఢామ్మని చెట్టు నుంచి కిందపడి దొల్లుకుపోతాయే, అలా దొల్లేయట. మీరు ఎప్పుడో తాటిపళ్ళు చూసే ఉంటారు, తాటి చెట్టుకి పళ్ళు కాస్తే తాటిపళ్ళు అంటారు. ఆ పళ్ళు బాగా ముగ్గితే కాకి వాలితే కూడా రాలిపోతాయి. కాకి అలా పండు మీద వాలితే టక్కున పండు నేల మీద రాలిపోతుంది, ఆ పండు కొంత దూరం దొల్లుకుపోతుంది. వీళ్ళ తలలు అలా దొల్లేయట, దానికే కాకతాళీయము అంటారు. నిజానికి ఆ పండు పండింది, బాగా ముగ్గింది, గాలి వేస్తే కూడా రాలిపోవడానికి సిద్ధంగా ఉంది. అలా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండు మీద కాకి వాలగానే ఆ పండు పడిందిట. అప్పుడు కాకి, నేను వాలాను, పండు పడింది, ఇదంతా నా గొప్పతనం అందిట. అందుకని కాక తాళీయ న్యాయము, కాకి వాలడం వల్ల తాటి పండు పడిపోయే న్యాయం అంటారన్నమాట. అది వాలకపోయినా పడిపోతుంది, కానీ దానికి ఆ కీర్తి వచ్చింది. యోగం దానికి పట్టిందనమాట. ఒక్కొక్కడు ఉంటాడు, వాడు ఏ పని చేయడు, ఇతరులు చేస్తారు, అయినా వాడికి పేరు వస్తుంది. అలా ఎవరికైనా అయాచితంగా కీర్తి వస్తే, ఇతరులు చేసిన పని వల్ల వాడి కీర్తి వస్తే కాకతాళీయము అంటారన్నమాట. అలా కాకి దెబ్బకి పండు రాలిపోయితే ఎలాగ దొల్లిపోతుందో అలా వీళ్ళ తలలు దొల్లే వాళ్ళు చచ్చారు. చావగానే మిగతా సైనికులు పారిపోయారు. కొంతమంది, అమ్మా మేము ఏ పాపం ఎరగం, ఈ దుర్మార్గులు మమ్మల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చారు, వాళ్ల కోసం యుద్ధానికి వచ్చాము, నిజంగా మేము ఎవరం కూడా నీకు శత్రువులు కాదు, రక్షించి బాబోయని ఆయుధాలు కింద పారవేసి శరణు అన్నారు. ఆయుధములు కింద పారవేసి శరణు కొరగానే వాళ్ళందరినీ కరుణించింది అమ్మ. అప్పుడు దుర్గతి నాశినీం దుర్గాం తుష్టావ పరమప్రేత, కాశీరాజు సుబాహుడు సాష్టాంగ నమస్కారం చేసి కష్టాలు తొలగించి ఆనందమిచ్చే దుర్గని ఇలా స్తోత్రం చేశాడు. నమో దేవ్యై జగద్ధాత్ర్యై శివాయై సతతన్నమః, దుర్గాయై భగవత్యై తే కామదాయై నమో నమః. జగన్మాత, సమస్త లోకాలకి నీవే దిక్కు, నీవు పరిపాలకురాలివి, సమస్త లోకములను పరిపాలించే నీకు నమస్కారం. ధాత్రి అంటే తల్లి, జగద్ధాత్రి అంటే అన్ని లోకములకు తల్లి. తన బిడ్డలకి మాత్రమే తల్లి అయితే ఆవిడ్ని సామాన్యమాత అంటాం. నీవలా కాదు, ఈ కనిపించే భువన బ్రహ్మాండములన్నిటికీ నువ్వే తల్లివి, అందువల్ల నిన్ను జగదంబ అంటారు. అటువంటి నీకు నమస్కారం. నీవు ఎక్కడ ఉంటే అక్కడ మంగళం తప్ప అమంగళం ఉండదు, సకల మంగళములను కలిగించే నీకు నమస్కారం. నీవు ఉన్న చోట పాపం ఉండదు, అందుకే నీకు దుర్గాని పేరు. అంత తేలికగా ఎవరూ నీ దగ్గరకి రాలేరు. నీ దగ్గరకు రావాలంటే ఎంతో సాధన చెయ్యాలి, ఎన్నో మంచి పనులు చెయ్యాలి. అలాంటి వాళ్ళని మాత్రమే దగ్గరకి తీసుకుని పాపాత్ముల్ని దగ్గరికి రాకుండా చూస్తావు, అందుకని నిన్ను దుర్గా అన్నారు. దుర్గా అంటే ఇంకో అర్థం కూడా ఉన్నది, దురాచార విఘాతిని ఇది దుర్గా. మనలో కొన్ని దురాచారములు ఉన్నాయి, తెలియకుండానే పిచ్చి పనులు చాలా చేస్తూ ఉంటాం. ఆ దురాచారములను తొలగించి సదాచారం ఇస్తుంది గనక అమ్మని దుర్గా అన్నారు. ఉదాహరణకి అమ్మవారికి బలులు ఇస్తున్నారే, అది దురాచారం. ఈ దురాచారములు అమ్మ కెట్టవు. నాయనలారా, బలులొద్దు, ఈ బలి వల్ల మీకు ఎప్పుడు శుభం ఉండదు అని చెబుతోంది కనుక దుర్గ. అలాగే కొంతమంది చద్దన్నం పెడతారు ఇప్పుడు కూడా అమ్మవారికి, చద్దన్నము ఉల్లిపాయ నానా చెత్త చెదార నైవేద్యం పెట్టేవాడు ఉన్నారు. ఇవన్నీ దురాచారములు. ఈ దురాచారములను తొలగించున్నది కనుక అమ్మకి దుర్గా అని పేరు వచ్చింది. దుష్ట దూర దురాచార శమని అని ఒక నామమే ఉన్నది. అటువంటి నీకు నమస్కారం. సమస్త లోకాలకి నీవే భగవతివి. పూర్తిగా ఐశ్వర్యం పరిపాలనా శక్తి ఉన్నది నీ దగ్గర. పూర్తిగా సమస్త లోకాలని పరిపాలించే శక్తి నీలో. వీరత్వం ఉన్నది, యశస్సు ఉన్నది, సంపద ఉన్నది, జ్ఞానం ఉన్నది, వైరాగ్యం ఉన్నది. ఈ ఆరింటిని భగ అంటారు. ఈ ఆరు కలిగిన నీవు భగవతివి. అటువంటి నీకు నమస్కారం. నీవు కామదవు, కోరిన కోరికలు తీరుస్తావు. కామద అంటే కోరిన కోరికలు తీర్చున్నది. అటువంటి నీకు నమస్కారం. నమ శివాయై శాంత్యై తే విద్యాయై మోక్షదే నమః. మంగళస్వరూపిణివైన నీకు నమస్కారం. అమ్మ ఎక్కడుంటే అక్కడ మంగళం తప్ప అమంగళం ఉండదు. శాంతస్వరూపిణివి, విద్యాస్వరూపిణివి, మోక్షము ఇస్తావు, సమస్త లోకములలో వ్యాపిస్తావు, జగన్మాతవి. అటువంటి నీకు నమస్కారం. నిన్ను ఎవరు స్తోత్రం చేయగలరు? నీ మహాగుణములు, నీ మహామహిమ బ్రహ్మాది దేవతలకు కూడా తెలియదట. కానీ మా అల్లుడి ధర్మమానని నేను నిన్ను చూడగలిగాను. ఆయన్ని రక్షించావు, నా కూతుర్ని రక్షించావు, నన్ను రక్షించావు. నిరంతరం చిన్నప్పటి నుంచి నా కుమార్తె నీ పాదసేవ చేసింది, నిన్నే పూజించింది. అందుకే సమయం చూసి అనుగ్రహించావు. నిన్ను నమ్ముకున్న వాడికి ఎప్పుడూ ఏ విధమైన కష్టము ఉండదని నిరూపించావు అని అమ్మని స్తుతించగానే అమ్మ ప్రసన్నురాలైపోయింది. రాజా ఏం కావాలో కోరుకోండి. నాకేం కావాలి? నీ దయవల్ల ఇంత రాజ్యం ఉంది. ఎంత రాజ్యం ఉన్నా, ఎంత సంపద ఉన్నా నీ దర్శనమునకు సాటి వస్తాయా? ఏకతో దర్శనం తేవై నచతుల్యం కదాచన అన్నాడు ఆయన. నువ్వేమో నన్ను కోరుకోమన్నావు. నేను అమ్మ కోరుకోమంది కదానని ఈ భూమండలం ఇచ్చేయి, లేక స్వర్గం ఇచ్చేయి, పాతాళం ఇచ్చేయి, అన్నిటికీ నేను పరిపాలకుండా అవ్వాలి, సంపదలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని కోరుకుంటే అవన్నీ నువ్వు ఇస్తావు అడిగితే. కానీ అవన్నీ నీ దర్శనమునకు ఇంత కూడా సాటిరావు. అమ్మ దర్శనం ఒకెత్తు, సంపదలు ఒకెత్తు. సంపదలు కావాలా? అమ్మ దర్శనం కావాలా అంటే నాకు అమ్మవారి దర్శనమే కావాలంటాను, నాకు ఈ సంపదలు ఏమీ వద్దన్నాడు ఆయన. అమ్మను చూశాక లౌకికమైన కోరికలు ఏం కోరగలరు ఎవరైనా? కాబట్టి నాకు ఏమీ లేదు. కానీ నువ్వు కోరుకోమన్నావుగా. కోరికలు లేవన్నా నీవు కోరుకోమన్నావు. అమ్మ కోరుకోమన్నప్పుడు కోరుకోవాలి. మరి ఏం కోరుకుంటాను నేను? తమ భక్తి సదా మేస్తు నిశ్చలాహ్యనపాయిని. ఒక్క కోరిక మాత్రం కోరతాను, నీ మీద నాకు ఎల్లప్పుడూ భక్తి ఉండే వరం ఇ అన్నాడు ఆయన. ఇంకేం వద్దన్నాడు ఆయన. తవ భక్తి సదా మే అస్తు, మే నాకు, తవ నీయందు, భక్తి భక్తి సదా ఎల్లప్పుడూ అస్తు ఉండుగాక. నీ మీద నిశ్చలమైన భక్తి, తరగని భక్తి కావాలి. ఏమో ఇవాళ కనపడ్డావు కాబట్టి భక్తితో స్తోత్రం చేశాను, రేపు పొద్దున ఏదో పిచ్చి బుద్ధి పుట్టచ్చు. ఈ పుర్రికి ఎప్పుడే బుద్ధి పుడుతుందో తెలియదు కదా. అప్పుడు నీ భక్తి విడిచిపెట్టి అజ్ఞానంలో పడవచ్చు. ఆ అజ్ఞానంలో పడకుండా సర్వకాల సర్వావస్థలలో నిన్ను పూజించే భాగ్యం ప్రసాదించు. నా నగరాన్ని కాపాడు. నీకు దుర్గా అనే పేరున్నది, ఆ పేరుతో ఈ కాశీ నగరాన్ని రక్షించు, సమస్త లోకాల్ని రక్షించు. నీ ఉండగా ఈ అల్లుడికి, నా కూతురికి, ఎవ్వరికీ ఏ కష్టమూ ఉండదు. ఈ లోకాలలో అభద్రతని తొలగించి, అమంగళాలను తొలగించి మంగళాలని లోకానికి ప్రసాదించు అనగానే, నాయన ఈ కాశీ ముక్తిపురిగా ప్రసిద్ధికెక్కుతుంది, ప్రజలంతా కాశీక్షేత్రానికి వస్తారు, ఈ మోక్షపురంలో నేను ఎప్పుడూ ఉంటాను, ఎందుకంటే శివుడు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. ఆ పరమేశ్వరుడు నేను ఒకటే. నేను వారణాసిలో విశాలాక్షిగా, అన్నపూర్ణగా, అంబికగా, దుర్గగా, ఇలా అనేక నామాలతో ఉంటాను. నాకు మూడు శక్తులు ఉన్నాయి, బ్రాహ్మీ శక్తి, వైష్ణవీ శక్తి, మాహేశ్వరి శక్తి. నేను ఈ కాశీలో బ్రాహ్మీ శక్తి అనే పేరుతో సరస్వతిగా, వైష్ణవీ శక్తి అనే పేరుతో బిందుమాధవుడి భార్యగా, మహాకాళీ శక్తిగా, మాహేశ్వరి శక్తి అనే పేరుతో విశాలాక్షి అన్నపూర్ణలుగా కొలువై ఉంటాను. కొలువయ్యుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అనుగ్రహిస్తాను. ఈ సుదర్శనుడు యావజ్జీవితం సుఖాలతో గడిపి తన భార్యతో సైతంగా నా లోకానికి వస్తాడు అని వరమిచ్చి ఆ తర్వాత మళ్ళీ అమ్మేమన్నది, నాయన సుదర్శన నువ్వు కారణజన్ముడివి, అందుకే బాల్యము నుంచి నా మీద భక్తి ఏర్పాటు చేసుకున్నావు, దీనికి ఒక కారణం ఉందిట. ఈ సుదర్శనుడు గడచిన 15 జన్మల క్రితం ఒక వర్తక వంశంలో పుట్టాడు, ఒక ప్రసిద్ధి చెందిన వర్తకుడి వంశంలో. ఆ వర్తకుడిగా ఉన్నప్పుడు 8 సంవత్సరముల పాటు అమ్మవారి పురాణములు తాను విని ఇతరులకు చెప్పించాట. ఈ గడిచిన 15 జన్మల క్రితం ఆయన ఒక వర్తకుడు, చాలా డబ్బు ఉంది, ఈ డబ్బుని సద్వినియోగం చేసి ఇలా పురాణములు పండితుల ద్వారా 10 మందికి చెప్పించాడు. 18 పురాణములు ఆనాడు కూడా ఉన్నాయి. ఈ 18 పురాణాలు తాను వినడమే కాకుండా ఇతరులకి తన ఖర్చుతో చెప్పించాడు. ఆ పుణ్యం వల్లే ఈ జన్మలో బాల్యంలో నా మీద భక్తి ఏర్పడింది. ఇది పురాణ మహిమ. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి, ఈ జన్మలో మీరంతా శ్రద్ధతో ఈ పురాణం వింటున్నారు. ఈ పురాణం ఎక్కడికి వెళ్ళదు, అందరికీ ఒకేసారి మోక్ష ఎక్కడ వస్తుంది? ఈ జన్మతోటే పునర్జన్మ లేకుండా చేసుకునే అంత శక్తి ఎందుకుంటుంది? కానీ అదేం అంత తేలికేం కాదు. ఎందుకంటే ఓ రోజు 6:30కి వస్తే ఓ రోజు 7 వచ్చి మధ్యలో కబుర్లు చెప్పుకుంటాం, ఓ రోజు మానేస్తాం, ఓ రోజు ఇంటి దగ్గర కూర్చొని సీరియల్ చూసుకుంటున్నాం. అందరూ 24 గంటలు భక్తితో ఎక్కడుంటారు? ఆ వచ్చే వాళ్ళల్లో కూడా ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ హాయ్ 5 నిమిషాలు మీతో విన్నానులేండి చాలండి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి యావజ్జీవితం శ్రద్ధతో పురాణములు వినడం అంత తేలికేం కాదు. నిష్టలో తేడా ఉంటుంది. భాగవత సప్తాహాలు విన్నవాళ్ళంతా కైవల్యం ఎందుకు పొందలేదంటే వాళ్ళల్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి. శ్రద్ధలో లోపం ఉంటుంది, క్రియలో లోపం ఉంటుంది, శ్రవణంలో లోపం ఉంటుంది. లోపం వల్లే వెంటనే మోక్షం పొందలేదు. కాబట్టి అంత తేలికేం కాదు మోక్షం. కానీ 15 జన్మల క్రితం పురాణములు చెప్పించాడు, ఆ చెప్పించిన పుణ్యం 15 జన్మల తర్వాత అయోధ్యానగర రాజుగారి కొడుకును పుట్టేలా చేసింది. పుట్టడమే కాదు, 8వ ఏట అమ్మవారి మంత్రం పొందేలా చేసింది. పొందడమే కాదు, అమ్మ దర్శనం అయ్యేలా చేసింది. అమ్మ ఏకంగా కూడా ఉండి సాయం పొందే శక్తి పురాణములు ఇచ్చాయి. అది పురాణ శక్తి అంటే. ఇక చాలామందికి అనేక రకాల సంశయాలు ఉన్నాయి. మేమేమో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియదు. మా మనస్సులో ఒక క్షణం ఎక్కడుంటే ఒక క్షణం ఉండవు. అలాంటప్పుడు మాకు ఫలితం ఉంటుందా లేదా అని బెంగ ఉన్నది మీలో కొంతరికి. ఈ బెంగ పెట్టుకోకండి, అక్షరం విన్నా చాలు. ఈ ఫలితం దుర్గతులకు వెళ్లకుండా చేసి సద్గతులు ఇస్తుంది. రాబోయే కొద్ది జన్మల తర్వాతేనే ముక్తి ఇస్తుంది, అమ్మ దర్శనం మీకు ఇప్పిస్తుంది. ఎందుకంటే పురాణములు ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, ఒక్కొక్క అక్షరం మహాపాపాలు తొలగిస్తుందట. మహాపాపాలు మనం అందరం తెలిసి చేసినా చేయలేమట. మనందరం ఏళ్ల తరబడి కూడా కష్టపడి చెయ్యలేని పాపములను కూడా తొలగిస్తుంది. అంటే అమ్మ మహిమ వల్ల ఎటువంటి పాపాలు తొలగుతాయి అంటే అన్ని పాపాలు చెయ్యలేం కూడా, అంత సులభముగా మన పాపాలు తొలగిస్తుంది అమ్మ. అందువల్ల ఈ పుణ్యం ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. ఇంకొకటి కూడా చెప్పనా మీకు, చిన్నప్పటి నుంచి భక్తితో ఉన్నవాడి కంటే, మొదటి నుంచి నియమనిష్టలతో ఉన్నవాడి కంటే, మొదట్లో పాపాలు చేసి హఠాత్తుగా భక్తుడైన వాడు తొందరగా అనుగ్రహింపబడతాడు. మీరు ఎక్కడన్నా చూడండి, అజామీయుడిని చూడండి, 88 సంవత్సరాల వయస్సు వచ్చేదాకా ఆయన చేసిన పాపాలు ఎవరూ చేయరా, కానీ రియలైజ్ అయ్యాడు క్షణంలో వాసుదేవుడి యొక్క దర్శనం అయ్యింది. ఆ తర్వాత యమకింకర బాధ నుంచి బయటకు వచ్చాడు, మోక్షం పొందాడు. పాండురంగ మహాత్మ్యంలో పొండరీకుడిని తీసుకోండి, వాడు చేసినన్ని పనులు అసలు ఇంకా వ్యభిచారానికి పరాకాష్ఠవాడు, అటువంటి వాడు కూడా క్షణాలలో మారిపోయాడు, సాక్షాత్తు కృష్ణుడి దర్శనం చేసుకున్నాడు. అలా దేవీ భాగవతంలో చాలామంది భక్తులు ఉన్నారు, మహాపాపాలు చేసి కూడా హఠాత్తుగా ఎవరో ఒకళ్ళు చెబుతున్న మాట విన్నారు, పురాణం విన్నారు, పశ్చాత్తాపం పొందారు, అయ్యో నా బాల్యంలో యవ్వనంలో పాపాలు చేశాం, ఈ పాపములకు ప్రాయశ్చిత్తం ఉందా లేదా అనుకున్నారు. అలా అనుకుని పశ్చాత్తాపం పొంది అమ్మ చరిత్ర వినగానే వాళ్ళంతా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ అదే యావజ్జీవితం అమ్మ చరిత్రే చెప్పిన పుణ్యాత్ముడు ఒకడు ఉన్నాడు, వాడికి మాత్రం ఆ జన్మలో మోక్షం రాకుండా ఇంకో 100 ఏళ్ల తర్వాత వచ్చిందిట. వాడికి 100 జన్మల తర్వాత వచ్చిందిట, 100 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళైనా పర్వాలా. నిత్యం పురాణాలు చెప్పిన ఒక పండితుడు ఉన్నాడండి, ఆయనకి 100 జన్మలు ఎత్తితే కానీ మోక్షం రాలేదట. కానీ పురాణం విన్నవాడు ఒకడు పశ్చాత్తాపం పొందేట, ఈ జన్మలో ముక్తి పొందేట. ఎందుకని, ఈ పురాణాలు రోజు చెప్పే ఆయన ఆ రోజు చెప్పే పురాణమేగా అని అప్పుడప్పుడు అశ్రద్ధ చూపించేట. ఈ అశ్రద్ధ వల్ల ఈయనకి 100 జన్మల తర్వాత మోక్షం వచ్చింది. కానీ విన్నవాళ్ళు మాత్రం అయ్యో నేను అలాంటివి చేశాను ఇలాంటివి చేశాననే పశ్చాత్తాపంతో విన్నారు, విని ఈ జన్మలో ముక్తి పొందారు. కాబట్టి మీరేం భయపడక్కర్లేదని చెబుతున్నానమాట. మీరైనా నేనైనా భక్తితో పశ్చాత్తాపంతో ఏదో గడిచిపోయింది, ఈ ఉన్న జీవితం సద్వినియోగం చేసుకుందామనే ఒక్క ఆలోచనతో పురాణం వింటే ఈ జన్మలోనే ముక్తి పొందుతారు. అది లేకపోతే ఎన్ని జన్మలైనా ఒకటి. ఇతడి పూర్వజన్మ రహస్యం చెప్పి 15 జన్మల క్రితం పురాణములు ఇతరులకు తన ఖర్చుతో వినిపించాడు. పండితుల ద్వారా ఈ కథని ప్రచారం చేశాడు. ఆ పుణ్యం ఇతన్ని నా స్థాయికి తీసుకొచ్చింది. కాబట్టి సుదర్శన, ఈ జన్మలో ఇప్పుడు నువ్వు నీ భార్యా సమేతముగా అయోధ్యకి వెళ్ళు. గచ్చ అయోధ్యాం మహాభాగ కురురాజ్యం కులోచితం. నీ వంశం వాళ్ళు, అంటే సూర్యవంశం వాళ్ళు అయోధ్య నగరాన్ని పరిపాలన చేశారు, ధర్మబద్ధంగా పాలించారు. మీ వంశంలో రాముడి లాంటి వాళ్ళు ఎంతోమంది పుట్టారు. వారంతా అయోధ్య నగరాన్ని సింహాసనం కింద కాకుండా ధర్మసింహాసనంగా ధర్మస్వరూపంగా భావించారు. నువ్వు కూడా అయోధ్యకు వెళ్ళు, సింహాసనం మీద కూర్చో, ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చెయ్యి. నీకు నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఒక్క పని మాత్రం చెయ్యి. అయోధ్యకు వెళ్ళగానే దుర్గ అనే పేరుతో, అంబిక అనే పేరుతో నాకు ఒక గుడి కట్టు. ఆ గుడిలో నన్ను ప్రతిష్ఠించు. 8 చేతులతో ఉన్న నా రూపం ప్రతిష్ఠించు. ఇప్పుడు కూడా అయోధ్య నగరానికి అమ్మవారు అంబికాదేవి అధిష్టాన దేవత, క్షేత్రపాలకురాలు. ఆ క్షేత్రపాలకురాల్ని ప్రతిష్ఠించిన ఘనత సుదర్శనుడికి దక్కింది. సుదర్శన, నువ్వు అంబికాదేవిని ప్రతిష్ఠించు అని అమ్మే స్వయంగా చెప్పింది. అక్కడితో ఆక్కో, ఏదో గుడి కట్టేసి ప్రతిష్ఠించే తర్వాత మొహం తోడకుండా పోతే ఉపయోగం ఉంది? అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచ విశేషత మమ పూజా ప్రకర్తవ్యా బలిదాన విధానత. అష్టమి, నవమి, చతుర్దశి, ఈ 3 నాకు ఇష్టమైన తిథులు. ఈ 3 తిథుల్లో మాత్రం నాకు విశేష పూజ చెయ్యి. ఎప్పుడు అష్టమి వచ్చినా, ఎప్పుడు నవమి వచ్చినా, చతుర్దశి వచ్చినా శ్రద్ధతో పూజించు. రకరకాల నైవేద్యాలు పెట్టు. అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని బలి అంటారు. మీరు చూశారు కదా, గుళ్ళో అన్నం వండి అన్ని చోట్ల బలి అన్నం అని వేస్తారు బలిపీఠం దగ్గర. అక్కడ ఆ అన్నం మాత్రం నాకు ప్రసాదించు, నన్ను పూజించు. అందున నాకు శరత్కాలములో చేసే పూజ ఇంకా ఇష్టం. కాబట్టి శరత్కాలే మహాపూజా కర్తవ్యా మమ సర్వదా. నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి అష్టమి నవమి చతుర్దశుల్లో పూజించు. శరత్కాలం వచ్చినప్పుడు, అనగా ఆశ్వయుజ మాసం వచ్చినప్పుడు, శుక్లపక్షములో పాడ్యమి మొదలుకొని నవమి వరకు మాత్రం మరింత ఎక్కువ శ్రద్ధతో చెయ్యి పూజ. మామూలు పూజ కాదు, మహాపూజ. మహాపూజకి పూజకి తేడా ఉంది. పూజలో ఒక్క పువ్వు వేసినా చాలు, మహాపూజకి 1000కి తక్కువ కాకుండా వీలుంటే లక్షల లక్షల పువ్వులతో పూజించాలి. అనేక ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి, గంధం సమర్పించాలి, భక్తులు అశేషంగా రావాలి, వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారి పూజకి సాయం చేయాలి. మీలో చాలామంది రోజు గుళ్ళకు వస్తున్నారు కదా, గుళ్ళకి రావడం పోవడం కాదు, రహస్యంగా ఎవరికి తెలియకుండా రూపాయి వేళ్ళు అందులో వేసుకోవడం. అసలు రూపాయి వేళ్ళు ఎవడు తీసుకుంటాడు? ఇవాళ ముష్టాడికి ఇస్తే కూడా మొహమ్మద్ విసురుతున్నాడు. అటువంటిది అటు ఇటు చూసి చేతిలో రూపాయి పెట్టేసి వెళ్ళిపోతే అర్చకులు ఏమన్నా ముష్టివాళ్ళ, పురోహితులు ఏమన్నా ముష్టివాళ్ళ, వాళ్ళు ఏం కాదు కదా, తప్పు కదా అది. వాళ్ళు మహాత్ములు, అర్చకులు పురోహితులు మనల్ని అనుగ్రహించడానికి వచ్చారు. ఆలయం ఒక గొప్ప వ్యవస్థ. హుండీలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో వాళ్ళ పళ్ళల్లోనో ఏదో ఒకటి వేసేటప్పుడు కొంచెం దానం చూపించండి. ఈ రోజుల్లో 10 రూపాయలకి ఏమైనా వస్తుందా ఒకసారి ఆలోచించండి. దేవాలయ వ్యవస్థను మనం బాగు చేయాలి. ఎందుకంటే ఈ దేవాలయాలు చల్లగా ఉంటే దేవతలకు పూజలు జరుగుతాయి, అర్చకులు బాగుంటే వాళ్ళ మనస్సుకు ఆనందం కలిగితే వాళ్ళు బాగా పూజ చేస్తారు. అలాగని వాళ్ళు ఏం కోట్లు అడగట్లేదు కదా. మినిమం పూర్వకాలంలో మహారాజుల కాలంలో 1000 ఎకరాలు ఇచ్చారు. అవన్నీ వాళ్ళ ఆక్రమణలకు గురైపోయాయి. దాంతో చాలా చోట్ల ఆలయాల్లో ధూపం లేదు, దీపం లేదు, నైవేద్యం లేదు. పాపం ఒక ఊళ్ళో శివాలయం ఉందండి, ఆ శివాలయంలో అర్చకుడికి నెలకు 30 రూపాయలు వస్తున్నాయటంతే, పళ్ళెంలో పడే డబ్బులు విని. ఊళ్ళో ఎవరు డబ్బులు వేయరు. ఆ శివుణ్ణి వదలలేడు ఆయన, జాలి. నాకు అలాంటి గుళ్ళను చూసినప్పుడు, అర్చకుడిని చూసినప్పుడు జాలి వేసింది. నేను కావాలని పరీక్షించడానికి ఆ అర్చకుడి దగ్గరికి ఒకసారి వెళ్ళి, నెలకు 30 40 తప్ప రావట్లేదని మీరే అంటున్నారు, పోనీ ఊళ్ళో స్వయంపాకాలు కూడా లేవు, ఇంకెందుకండి ఈ గుడి వదిలిపెట్టి నా గుడి దగ్గరికి వచ్చేయండి, మా పీఠానికి వస్తే మీకు నెలకు 15,000 జీతం ఇస్తాను, మకాం ఇస్తాను, మిమ్మల్ని పోషిస్తానన్నాను. ఆయన వెంటనే వినయంగా దండం పెట్టి, మీ దగ్గరకు వస్తే నాకు అన్ని సుఖాలు ఉంటాయి, కానీ ఈ శివుణ్ణి నేను వదిలేసి రాలేను. ఈ శివుడికి ఎవడు అన్నం పెడతాడండి, నేను మీ దగ్గరికి వస్తే మీరు నాకు అన్నం పెడతాను, నా శివుడికి నేను పెట్టద్దాన్నాడు. ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవడో ఆ గుళ్ళు అర్చనకు రాడు. ఆయన తాను తినే అన్నం నైవేద్యంగా పట్టుకొచ్చి రోజు మహానివేదన చేస్తున్నాడు. ఆయన ఏం తింటాడో దాన్ని వండుకొచ్చి ఆ మహానివేదన పెట్టి ఎడతాడు. నా శివుడికి నేను అన్నం పెట్టాలి అన్నాడు ఆయన. శివుడికి అన్నం పెట్టాలన్నాడు ఆయన. ఆ మాట వినగానే మీ హృదయం కరిగిపోదు. అలాంటి అర్చకులు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ దేశం అంతో ఎంతో నిలబడి ఉంది, ధర్మం నిలబడుతోంది. ఆ గుళ్ళను మనం దర్శనం చేయాలి, వాటన్నిటికీ సాయం చేయాలి. చేయటానికి కొంత దాతృత్వం కావాలి. ఉన్నదంతా దోచిపెట్టమని ఏ శాస్త్రం చెప్పలే. మనకున్న దాంట్లో కొంత భాగం పనికి మాలిన ఖర్చును విడిచిపెట్టి దేవసేవకి వినియోగిద్దాం, గురు సేవకి వినియోగిద్దాం, పురాణ సేవకి వినియోగిద్దాం. అప్పుడు ఇటు దేవతలు ఇటు పురాణాలు ఇవన్నీ హాయిగా సాగుతాయి. అందుకని అమ్మవారు ఏమన్నదంటే, నాయనలారా శరత్కాలం అంటే నాకు చాలా ఇష్టం, ఆ కాలంలో మహాపూజ చెయ్యి, విశేష పూజ చెయ్యి, నవరాత్రి విధానంతో పూజించు. చైత్రమాసంలో, ఆశ్వీజమాసంలో, ఆషాఢమాసంలో, మాఘమాసంలో నాకు పూజలంటే ఇష్టమన్నది ఆవిడ. నేను ప్రారంభంలో కూడా చెప్పాను కదా, ఆశ్వినే మధుమాసే వాతపోమాసే శుచౌతథ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ఫలదాయకం. వరసగా చెప్పారు, ఆశ్వీజమాసం, చైత్రమాసం, ఆషాఢమాసం, మాఘమాసం, ఈ నాలుగు మాసాలు నాకు ఇష్టం. ఈ నాలుగు మాసాల్లో శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని నవమి వరకు అందరూ నన్ను పూజించండి, అప్పుడు చేసే పూజ ఎక్కువ ఆనందం కలిగిస్తుంది నాకు, నేను వరాలు ఇస్తాను. ఇంకా ఇది కాక కృష్ణపక్ష చతుర్దశ్యాం, అమ్మే స్వయంగా చెప్పింది, ఎప్పుడు ప్రతి మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటాయి, కృష్ణపక్షములో వచ్చే చతుర్దశి నాడు భక్తితో నన్ను పూజించండి, కృష్ణపక్ష అష్టమి నాడు నన్ను పూజించండి. ఈ రెండు పూజలు, కృష్ణపక్షములో వచ్చే అష్టమి చతుర్దశి పూజ అఖండమైన జ్ఞానం ఇస్తుంది, శత్రువుల్ని తొలగిస్తుంది, మీకు శక్తిని ప్రసాదిస్తుంది. ఇప్పటికి కూడా కాశీలో కృష్ణపక్షంలో అష్టమి వస్తే ఇంకా పూట ఇటు అమ్మవారిని ఇటు కాలభైరవుణ్ణి పూజించడానికి జనం తెగొచ్చి పడిపోతారు, అసంఖ్యాకంగా వస్తారు. అష్టమి నాడు పొరపాటు కూడా కాలభైరవుడి యొక్క దర్శనానికి వెళ్ళకండి. మీరు వెళ్ళారంటే ఇక బయటికి రాలేరు, అంత జనం వస్తారు. అందున ఆదివారం కూడా కలిసి వచ్చిందా ఇంకా కాశీ వీధులన్నీ అంటే కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణం అంతా నిండిపోతాయి. అప్పుడు దర్శనానికి వెళ్ళడం అంటే ఇదిగో ఏ బ్రహ్మోత్సవాల్లోనో తిరుపతిలో దర్శనానికి వెళ్ళడం కంటే కూడా కష్టం అన్నమాట. నేను అవన్నీ ప్రాక్టికల్గా అనుభవం చూసి చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆనాటి దర్శనం, ఆనాటి అమ్మ పూజ, కాలభైరవ దర్శనం చాలా శక్తివంతాలు, ఎక్కువ ఫలితం ఇస్తాయి. అందుకని భక్తులు పెడతారు. అమ్మ ఏమన్నది, నా దర్శనానికి గుడికే రవక్కర్లా, ఈ కృష్ణపక్షంలో అష్టమి చతుర్దశి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఒక విగ్రహమో పటమో పెట్టుకుని నన్ను పూజించండి, మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఇలా పలికి అమ్మ అదృశ్యురాలయ్యింది. అంటే ఆ కాలంలో అమ్మవారి శక్తి విగ్రహములందు కేంద్రీకరించబడుతుంది. ఈ పూజకి ఆ శక్తి ఆకర్షితమై కిందకు వస్తుంది. అది ప్రకృతి యొక్క గొప్పతనమాట. అందుకని చేయమన్నది అమ్మ, మన కోసం చేయమన్నది. వెంటనే సుదర్శనుడు బ్రహ్మానంద భరితుడయ్యాడు, అమ్మ అనుగ్రహం పొందాడు కదా. ఇక మామగారి దగ్గర సెలవు పుచ్చుకొని మహాత్మా నేను బయలుదేరతానన్నట్ట. అప్పుడు మామగారు అల్లుణ్ణి చేతులు గట్టిగా పట్టుకుని, నాయనా నువ్వు చిన్నవాడివి, వరుసకు అల్లుడివి, కానీ అమ్మవారి దర్శనం చేయించిన సద్గురువువి, ఏకకాలంలో పుత్ర సమానుడివి, గురు సమానుడివి. వెళ్ళిపోయే ముందు నాకు చిన్న అనుమానం ఉంది, తీరుస్తావా అన్నట్ట. కోరుకోండి, ఏం కావాలో మీ కోరిక తీరుస్తానన్నాడు ఆయన. నువ్వు చిన్నపిల్లవాడిగా ఉండగానే మీ నాన్న పోయాడు, అడవికి పోయావు. అడవిలోకి వెళ్ళేటప్పుడు కూడా నీకు ఎన్నో రకాల భయాలు. అటువంటి నువ్వేమిటి, అమ్మని ఉపాసించడం ఏమిటి, ఉపాసించినంత మాత్రం చేత అందరికీ అమ్మ దర్శనం అవుతుందా, వేల సంవత్సరములు తపస్సు చేసిన మహానుభావులైన యోగులు కూడా అమ్మ పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము చూడలేకపోయారట, అటువంటిది ఏకంగా అమ్మ నీకు సాయంగా ఎలా వచ్చింది, ఇంత శక్తి నీకు ఎలా వచ్చింది అని అడిగాడు. ఈ అనుమానం తీర్చన్నట్ట. అదే అండి చెబుతున్నా వినండి, బాలభావాన్ మయా ప్రాప్తం బీజం తస్యా స్వసమ్మతం. అమ్మ అనుగ్రహించేటప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో దానికి దగ్గర ఒక మార్గం ఎన్నుకుంటుంది. నన్ను అడవిలో ఉండగా అనుగ్రహించాలనుకున్నది అమ్మే చెప్పిందిగా, గతించిన 15 జన్మల క్రితం నేను ఎప్పుడో ఎవరికో పురాణాలు వినిపించానట, ఆ పుణ్యం నన్ను పట్టుకున్నది. అందుకే మా అమ్మతో కలిసి భయంకర కేకారణ్యంలో వెళ్ళాను. అక్కడ భరద్వాజుడి ఆశ్రయం మాకు దొరికింది. హఠాత్తుగా నాకు 8 ఏళ్ళు నుండి 11 ఏళ్ళు వస్తూ ఉండగా మా మంత్రి విదల్లుణ్ణి ఋషిపుత్రులు కొంతమంది క్లేవ అని పిలిచారు, అంటే ఓ నపంసకుడు అన్నారు. ఆ క్లేవలో బాగా వినపడలేదు నాకు, క్లీ వినపడింది. క్లీ అంటూ ఉంటే క్లీమ్ అయిపోయింది అది. ఇలా పిల్లల నోటి వెంబడి వచ్చిన మాటని జపం చేస్తూ ఉండగా క్రమంగా క్లీమ్ క్లీమ్ అనే బీజం నా నాలుక మీద బాగా దృఢంగా నిలిచిపోయింది. అది కామరాజ బీజం, అమ్మ అనుగ్రహంతో నాకు వచ్చిన బీజం. జగదంబే ఆ పిల్లల రూపంలో గురూపదేశం చేసింది. ఆ మంత్ర జపం చేశాను, అమ్మ ప్రత్యక్షమయ్యింది, ఇన్ని వరాలు ఇచ్చింది. అమ్మ అనుగ్రహించాలనుకుంటే అలాగైనా అనుగ్రహిస్తుంది, కాబట్టి అమ్మ ఉన్నది అనే నమ్మకంతో ఉంటే మీకు కూడా శుభం కలుగుతుంది అన్నట్టు. అంతేనాయనా కారణజన్ముడి, ఇక వెళ్ళిరా అన్నాడు ఆయన. మామగారు ఇచ్చిన కానుకలు వెంట పెట్టుకుని హుటాహుటిన సైనికులతో పాటు అయోధ్యకు వెళ్ళాడు. వెళ్ళగానే ముందు చిన్న తల్లి లీలావతి కాళ్ళకి నమస్కరించాడు. తన తల్లికి కాదు, దండం పెడతాయన పినతల్లికి. అమ్మా పిన్ని, నువ్వు నా తల్లి, నీవు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. నా అమ్మ మనోరం ఎంతో, నువ్వు అంతే. పిన్నివి కదా అని నిన్ను ఏ విధంగానూ అవమానించను, కానీ నువ్వు బాధపడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు నీ కొడుకు పోయాడు, తండ్రి పోయాడు. అయ్యో, వచ్చినవాడు సవతి పుత్రుడు, మా నాన్నని చంపాడు, మా అబ్బాయిని చంపాడు, ఇప్పుడు నన్ను కూడా అవమానపరుస్తాడేమో, చెరసాల పాలు చేస్తాడేమో, లేక సంహరిస్తాడేమో అని నీ మనస్సులో కొంత భయం ఉన్నది. అది నాకు తెలుసు, ఎవరి మనస్సులో ఏమున్నాయో అవి నాకు తెలుస్తాయి. అది నీకేమి అవసరంలా. నేను ఎవరిని అనుకుంటావు, దాసోస్మి తవ భో మాత యథా మమ మనోరమ. సరే, ఇంత మంచివాళ్ళు ఉంటారా అనిపిస్తుంది అన్నమాట. మా అమ్మకి ఎలా సేవ చేస్తానో నీకు అలాగే సేవ చేస్తాను. అక్కడితో ఆగలేదు ఆయన, దాసోస్మి అన్నాడండి ఆయన. నేను నీ దాసుణ్ణి, సేవకుణ్ణి. ఏదో రాజ్యాన్ని పరిపాలించిన సింహాసనం మీద కూర్చున్నా నేను రాజును అనుకోను. ఈరోజు నుంచి మా పిన్నికి నేను దాసుణ్ణి, నీకు మాటిస్తున్నానన్నాడు ఆయన. మా అమ్మకి నీకు భేదం లేదు అనగానే ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంత మంచివాణ్ణి, మా నాన్న అన్యాయం చేసి అడవికి గెంటాడు. నాకు తెలుసు, లోపమంతా మా నాన్నలోనూ ఉంది, నా కొడుకులోనూ ఉంది. ఒకప్పుడు నీవు అడవి పాలైనప్పుడు నేను నీకు సాయం చేయలేదు, కానీ ఇప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి దాసుణ్ణి అన్నావు. నీలాంటి ఉత్తములు, దేవీభక్తులు ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు నాకు అర్థమైంది, దైవాధీన విధం సర్వం నాత్మాధీనం కదాచన. ఇదంతా దైవాధీనం, భగవంతుడి అధీనంలో లోకమున్నది. ఆ భగవంతుడు చేసిన కర్మములను బట్టి ఒక్కొక్కప్పుడు సుఖమిస్తాడు, ఒక్కొక్కప్పుడు దుఃఖమిస్తాడు. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తూనే ఉంటాయి. వీటిని ఎవరూ తప్పించలేదు, ఇదంతా దైవానుగ్రహం. నేను ఈరోజు నుంచి నీ సన్నిధానంలో ఉంటూ నిన్ను చూసుకుంటూ, నీలో నా కొడుకును చూసుకుంటూ, నీతో పాటు అమ్మని అర్చిస్తాను అని నాయన అన్నదట. అమ్మాయ పిన్ని బాగా తొలగించాననుకున్నాడు, తల్లికి నమస్కరించాడు, ఇద్దరిని వెంట పెట్టుకున్నాడు, అంతఃపుర ప్రవేశం చేయించాడు. తాను మాత్రం సింహాసనం మీద కూర్చోలేదు, ముందు పట్టాభిషేకం తర్వాత చేసుకుంటాను, ముందు అమ్మవారి ఆలయ నిర్మాణం చేయండి అన్నాడు ఆయన. మంచి మంచి శిల్పులు వచ్చారు, చాలా చక్కగా ఆలయ నిర్మాణం చేసేటటువంటి వాస్తు శిల్పుల ద్వారా అద్భుతముగా అమ్మవారి ఆలయ నిర్మాణం చేయించాడు. శుభముహూర్తంలో సింహాసనం తథా హైమంకారయత్వ మనోహరం, అమ్మని ప్రతిష్ఠించాడు శుభముహూర్తంలో. అది కూడా ఎలాగా, బంగారపు సింహం చేయించేట ఆయన. రాతితో సింహం, సింహం మీద కూర్చున్న అమ్మ విగ్రహం కాకుండా మొదట్లో అంబికా ఆలయాన్ని సుదర్శనుడు సువర్ణంతో ప్రతిష్ఠించాడు. సువర్ణ సింహాసనం, సువర్ణ అంబిక, అది కూడా 8 చేతులతో ఉన్న అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత వశిష్ఠుడు అన్నట్ట, బంగారంతో పూజ చేసిన పక్కన రాతి విగ్రహం ఉండవలసిందే అన్నాడు. అందుకని మళ్ళీ ఏం చేశాడు, శిలా విగ్రహం కూడా అమ్మకి తయారు చేయించాడు. వశిష్ఠ మహర్షి యొక్క ఆధ్వర్యంలో అమ్మని ప్రతిష్ఠించాడు, భక్తితో పూజించాడు. శరన్నవరాత్రులు పూజ అయిపోయింది, అప్పుడు విజయదశమి నాడు, ఇంతకంటే శుభముహూర్తం మరొకటి ఉండదని గురువుగారు వశిష్ఠుడు చెప్పాడు కనుక తాను పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ విధంగా శరన్నవరాత్రుల్లో నవమి వరకు అమ్మని పూజించాక దశమి నాడు ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. అప్పటి నుంచి అమ్మని మాత్రం విడిచిపెట్టకుండా పూజించాడు. విఖ్యాతాచ అంబికాదేవి కోసలేషు బభూవః. ఆ రోజు నుంచి అంబిక అనే పేరుతో కోసల నగరంలో అమ్మవారు జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. పూర్వం దిలీప చక్రవర్తిలాగా, ఇక్కడ సుస్పష్టంగా చెప్పారండో, ఈయన ఈ సుదర్శనుడు పట్టాభిషిక్తుడయ్యాడు, 128 ఏళ్ళు పరిపాలన చేశాట. ఈ 128 ఏళ్ళ పరిపాలన ఎలా ఉన్నది? స్వరాజ్యే భూత్ దిలీపస్య రఘుర్యథ. పూర్వం దిలీప చక్రవర్తి ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో రాజ్యపాలన చేశాడో అలా పరిపాలన చేశాడు, రఘుమహారాజులా చేశాడు. ముందు దిలీపుడిని చెప్పారు, దిలీపుడి కొడుకు రఘు చక్రవర్తి, ఆ తర్వాత రఘుమహారాజులా పరిపాలన చేశాడు. యథా రామః, రఘు తర్వాత మళ్ళీ రాముడిని చెప్పారు, రామచంద్రుడిలా పరిపాలన చేశాడు. అంటే ముగ్గురు ముగ్గురే కదా వాళ్ళు, అందుకని ముగ్గురు దాతలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్ష్వాకువంశంలో దిలీప చక్రవర్తి మొత్తం తన రాజ్యం దానం చేసేసాడు, ఆ తర్వాత రఘుమహారాజు ఇంక వచ్చిన బంగారం వచ్చినట్టు దానం చేసేసాడు, రామచంద్రుడు మళ్ళీ యజ్ఞం చేసినప్పుడు అశ్వమేధయాగం చేసినప్పుడు మొత్తం కట్టుకున్న బట్టలు తప్ప మిగతావన్నీ దానం చేస్తే ఋషీశ్వరులు వచ్చి ఈ రాజ్యం మాకెందుకు బాబు, రాజ్యాన్ని నువ్వే పరిపాలించి రాజ్యానికి బదులు బంగారం ఇమ్మన్నారట వాళ్ళు. అంత త్యాగం చేశాడు రాముడు. అలాగే ఈ మహాత్ముడు సుదర్శనుడు కూడా త్యాగబుద్ధితో చిత్తశుద్ధితో ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు. ఎప్పుడు అమ్మ పూజ మాత్రం మానలేదు. ఈ విధంగా అమ్మని పూజించి చాలా కాలం జీవించి 128 ఏళ్ళు రాజ్య పరిపాలన చేసి ఆ తర్వాత అమ్మవారి సన్నిధానానికి వెళ్ళిపోయాడు. ఈ కథ అంతా ఎవరు చెప్పారు? వేదవ్యాసుల వారు జనమేజయుడికి చెబుతున్నాడు, సౌనకాది మహర్షులకు సూతుడు చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను. అప్పుడు వ్యాసుడు అన్నాడు జనమేజయునితో, భజనీయ భవానీతు సర్వేషాం అభవత్తత. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, తక్కిన దేవతల కంటే అమ్మవారు సులభంగా అనుగ్రహిస్తుంది. అమ్మ లక్షణం కరుణించటం. అందుకే నీవు కూడా ఈ పురాణం విన్నాక శరన్నవరాత్రులు వస్తున్నాయి కనుక అమ్మని పూజించు, అంబా యాగం చెయ్యి, మీ నాన్నకి ధార పోసేయి, ఆయనకి మోక్షం వస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. శరన్నవరాత్రులు తొందరలో రాబోతున్నాయి. నవరాత్రులలో అమ్మని పూజించటానికి విధానం ఏమిటి? ఆ విధానం ముందే చెప్పి నేను మనస్సులో పెట్టుకుంటానన్నట్టు ఆయన. అయితే చెబుతున్నా విను, అమ్మకి బాగా ఇష్టమైనవి 2 ఋతువులు, ఒకటి శరత్కాలం మరొకటి వసంత ఋతువు. అనగా ఆశ్వీజమాసము చైత్రమాసము, ఈ 2 అమ్మకి చాలా ఇష్టం. ఈ 2 మళ్ళీ ఎక్కువ ఇష్టం ఆశ్వీజమాసం. ద్వావృతు యమదమష్ట్రాఖ్యౌ నూనం సర్వజనేషు వై. ఈ 2 యముడి కోరలట. అసలు యముడి యొక్క కోరల నుంచి 2 ఋతువులు పుట్టాయి. ఒకటి ఆశ్వీజమాసం అయ్యింది, మరొకటి చైత్రమాసం అయ్యింది. మీరు ఎప్పుడో చూడండి ఒకసారి, వర్షాకాలం అప్పుడే పూర్తవుతుంది, శ్రావణం భాద్రపదం. నేను చెప్పేది పూర్వకాలంలో ఋతుక్రమం అని ఒకటి ఉండేది, ఇప్పుడు కాలాలు లేవులండి. ఆ రోజుల్లో వర్షాకాలంలో వర్షాలే కురిసేవి, వేసవకాలంలోనే ఎండ ఉండేది, చలికాలంలో చలి ఉండేది, ఏ ఋతువులో ఏముండాలో అవన్నీ ఉండేవన్నమాట. ఇప్పుడు అసలు వర్షాలనేవి అందులో ఈ మధ్యకాలంలో 4.5 ఏళ్ళుగా అసలు బొత్తిగా వర్షాలు కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో. కానీ పూర్వకాలంలో వర్షాకాలంలో వర్షాలు ఖచ్చితంగా కురిసేవి. ఈ వర్షాలు పూర్తయిన తర్వాత శరత్కాలం వస్తుంది. ఈ వర్షాలు వెళ్ళి ఈ నేల రొచ్చురొచ్చుగా ఉండి కొంచెం గట్టిపడి ఋతువు మారేటప్పుడు రోగాలు విజృంభిస్తాయి. అందుకే ఆ రోగాలకి జనం చచ్చిపోతారు కనుక శరత్కాలంలో ఆశ్వీజమాసాన్ని యముడి కోర అనేవారు. అలాగే చైత్రమాసం ఫాల్గుణ మాసం ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఈ ఫాల్గుణ మాసం వెళ్ళిపోగానే చలి వెళ్ళి ఒక్కసారి వేడి అందుకోబోతుంది. ఈ చలి నుంచి వేడిలోకి వెళ్ళబోయే ముందు కూడా బ్యాక్టీరియా వ్యాపిస్తాయి, సూక్ష్మక్రిములు వ్యాపిస్తాయి, రోగాలు వచ్చేవి. అందుకని కూడా చైత్రమాసాన్ని యముడి కోర అనేవారు. ఈ రోగాల నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యాలి? మనిషికి శారీరక మానసిక రోగములు తొలగడానికి అమ్మ యొక్క అర్చన తప్ప మరొకటి లేదు. అందుకే అమ్మని పువ్వులతో పత్రితో అందులో ముఖ్యంగా వేపమండలతో పూజించేవారు. ఈ వేపమండలు ఈ పువ్వుల వల్ల సూక్ష్మక్రిములు నశించి తుమ్ములు దగ్గులు వంటి రోగాలు పోయి ఆరోగ్యం వస్తుందన్నమాట. ఋతుక్రమం మారుతున్నప్పుడు ఈ పుష్పాలు వీటన్నిటి వెనకాల ఒక గొప్ప సైన్స్ ఉంది. ఈ పువ్వులన్నీ రోగాలు తొలగించేవి. అందుకని పుష్పాలతోటి గంధముతోటి వేప మండలతోటి బిల్వ పత్రాలతోటి అర్చన చేయించుకుని అమ్మ తద్వారా మనకు ఆరోగ్యం ఇస్తుందిట. అలా ఆరోగ్యం ఇచ్చే కాలం ఇది. చైత్రమాసంలో కానీ ఆశ్వేజమాసంలో కానీ 9 రోజులు వరుసగా అమ్మని పూజించాలనుకున్న వాళ్ళ నియమం చెబుతాను విను. చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు. ఆశ్వేజమాసంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు శరణ నవరాత్రులు అంటారు. శరత్ ప్లస్ నవరాత్రులు శరణ నవరాత్రులు. దీనికి ముందు ఏం చేయాలట? అమావాస్యాంచ సంప్రాప్య సంభారం కల్పయేత్ శుభం. రేపటి నుంచి దసరాలు, రేపు సామాన్ తెచ్చుకుందాం, అప్పటికప్పుడే కొబ్బరికాయలు తెచ్చుకుందాం, అప్పటికప్పుడే తెచ్చుకుందాం అనకూడదట. అమావాస్య నాటికి అన్ని సామాన్లు తెచ్చుకోవాలి.